మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన మరొక దినమును బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. ఈ దినము ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని హెచ్చరించండి, మమ్మలను గద్దించండి. మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అతివిని ఎంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి గత వారంలో 3:12 వరకు మనం ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:12 వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 13 నుంచి మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3:13, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు ఒక ప్రశ్న వేశాడు. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? అంటే నువ్వు ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి, అన్ని సందర్భాల్లో, అన్ని వేళలా ఎవరికైనా సరే నువ్వు మంచే చేయడానికి ప్రయత్నం చేస్తే, ఎవరి చెడును నువ్వు కోరుకోకపోతే, నువ్వు మంచి చేయాలనే ప్రయత్నం చేస్తే మీకు హాని కలిగించేవారు ఎవరు? మనం మంచి చేస్తే మనకు కీడు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? సహజంగా మనం వేప విత్తనం నాటితే వేప చెట్టే వస్తుంది. మనం మామిడి చెట్టు నాటితే మామిడి చెట్టే వస్తుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విత్తనం అయితే విత్తుతామో అదే పంట మనం కోస్తాం. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో వేప చెట్టులో నుంచి మరొక చెట్టు రావడం, మర్రి చెట్టులో నుంచి మరొక చెట్టు రావడం, బొప్పాయి చెట్టులో నుంచి మరొక కాయలు కాయడం, ఆ పదాలు మనం వార్తల్లో చూసినప్పుడు సహజంగా ఉపయోగించే పదం ఏంటి? కలికాలం. కలికాలంలో ఇలాంటివి సంభవిస్తాయేమో, చెట్లు కూడా తమ తమ ధర్మాన్ని మర్చిపోతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. వాస్తవానికి మనం మంచిగా ఉంటే, మంచిగా ప్రవర్తిస్తే మనకి హాని చేయడానికి వీలు లేదు, అది సహజతత్వం. కానీ ప్రస్తుత లోకంలో ఏం జరుగుతుంది? మనం మంచి చేసినా, మనం మామిడి విత్తనాలు నాటినా, ఒకవేళ మామిడి చెట్టే వచ్చినా ఆ కాయలు మాత్రం రుచిగా ఉండడం లేదు, తీయగా ఉండడం లేదు. కొన్నిసార్లు ద్రాక్ష చెట్లు కారు ద్రాక్షల్ని కాస్తాయట, ఎందుకు పనికిరానటువంటి ద్రాక్షల్ని కాస్తాయట. స్వభావాన్ని మర్చిపోతుంది. మానవుడు కూడా దేవుడు తనకిచ్చినటువంటి సహజ స్వభావాన్ని మర్చిపోయాడు. వాస్తవానికి మనం మేలు చేస్తే మనకెవరు కీడు చేయడానికి వీలు లేదు. కానీ ప్రస్తుత లోకం మారిపోయింది. అంత్య దినాల్లో ప్రేమలు చల్లారిపోతాయని దేవుని వాక్యం ముందుగానే మనకు సెలవిచ్చింది. అందుకోసమే మనం ఎక్కడ చూసినా మనం మెదటి వానికి మేలు చేసినా వాళ్ళు తిరిగి మనకి హానియే కలగజేస్తున్నారు. ఇలాంటివి అనేక సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బహుశా ఇది చాలా మందికి కనెక్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. మనకు బాగా తెలిసిన వాళ్ళు, మనకు అత్యంత సన్నిహితులు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు. సో నేను చాలా బ్రతిమలాడాడు, నువ్వు పోనీలే పాప, అయ్యో మనకు అత్యంత సన్నిహితుడు మన బంధువే అని చెప్పి నువ్వు షూరిటీ ఉండి బ్యాంకులో లోన్ ఇప్పించావు. తన కష్టాన్ని చూడలేక, తన బాధని చూడలేక, సో ఆ వ్యక్తి నమ్మకంగా ఆ ఇంట్రెస్ట్ ని కట్టవలసింది, కట్టకపోగా దాన్ని ఎగ్గొట్టి తిరుగుతూ ఆ ఇంట్రెస్ట్ ని నువ్వు పే చేస్తూ ఉంటే, నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు వెళ్ళి అడిగినా కానీ పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం? ఈ లోకంలో ఇప్పుడు ఇదే కదా జరిగేది. ఎంతమంది మంచి చేసి ఈరోజు వాళ్ళు గుండెలు లబో దిబో అని కొట్టుకుంటున్నారు. వాళ్ళు జాలిపడి ఎదుటివానికి మేలు చేయాలని, సహాయం చేయాలని షూరిటీ సంతకాలు పెట్టడం ఏంటి? ఆ తర్వాత వీళ్ళు కంప్లీట్గా ముఖం చాటేయడం ఏంటి? అడిగినా కానీ, పదే పదే చెప్పినా కానీ జవాబు కూడా సరిగా ఇవ్వకపోవడం ఏంటి? వీళ్ళు కట్టుకోవడం ఏంటి? తన భార్య బిడ్డల్ని పక్తులు పెట్టి వాళ్ళెవరికో ఇంట్రెస్ట్లు కట్టడం ఎంత బాధాకరమైన విషయం. ఇలాంటివి చాలా కేసులు ఉన్నాయి. అంతెందుకు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను షూరిటీ కోసం సంతకం పెట్టమనండి? ధైర్యం లేదు, ధైర్యం లేదు. ఒకవేళ నువ్వు అడిగి ఉండి కూడా, అరే మా అన్నయ్యగా నేను అడిగాను, అయినా కానీ నాకు పెట్టనన్నాడు అని అంటే నువ్వు వాళ్ళ మీద బాధపడద్దు. ఎందుకంటే రోజులు సరిగా లేవు. అలా పెట్టి సొంత వాళ్ళకు కూడా పెట్టి అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎవరో బహు కొద్ది మంది మాత్రం నమ్మకంగా, నిజాయితీగా మాటను నిలబెట్టుకుంటున్నారు. ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఎంతో మంది మేలు చేసి మంచి చేసి వాళ్ళు చెడు ఫలాలను పాపం కోసుకున్నారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు అంటున్నాడు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారయ్యి, మీరు మంచి చేస్తే మీకు హాని చేసేవారెవరు? అంటే వాస్తవానికి హాని చేసేవారు ఉండకూడదు. కింద 14 వచనంలో చైతే, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను, అంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్. ఒకవేళ మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా, మీరు నీతిగా బ్రతికినప్పటికీ కూడా, మీరు మంచిగా ఇతరులకు సహాయం చేసినప్పటికీ కూడా శ్రమ పడేటువంటి అవకాశం ఉంది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్, చెప్పాను కదా. అందరూ మన మంచికి మంచి ఫలాలనే అందించరు. ఇంకొంతమంది ఉంటారు తీసుకునేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, తర్వాత ముఖం కూడా చూపించరు. అసలు ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా, అసలు వాళ్ళు మనతో మాట్లాడడం మానేస్తారు, మన ముఖం చూడడం మానేస్తారు. అంటే ఇక్కడ మనం మేలు చేసి చెడ్డోళ్ళం అయ్యాం, డబ్బులిచ్చి సహాయం చేసి శత్రువులం అయ్యాం. ఇది ఇంకా బాగుంది కదా, సహాయం చేసి శత్రువులం అవడం. ఇప్పుడు నీ ముఖం చాటేసుకుని వెళ్ళిపోయాడు, ఎందుకనంటే నువ్వు పాపం సహాయం చేసావు. ఎంత దారుణం. కాబట్టి ఒకవేళ ఈ సహవాసములో ఆ రీతిగా డబ్బులు తీసుకొని నమ్మకంగా మాట చెప్పి అలా ఎగ్గొట్టి తిరిగేటువంటి వాళ్ళు, ముఖం చాటేసేవాళ్ళు, మాట్లాడకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మీరు జ్ఞానోదయం తెచ్చుకోండి. ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే దయచేసి సిగ్గు తెచ్చుకోండి. ఆ రోజు మీరు సహాయం అడిగితే మీకు సహాయం చేసి, ఈరోజు వాళ్ళు కట్టవలసిన పరిస్థితి ఏంటి? ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు మరొకరికి ష్యూరిటీ పెట్టాలంటే ఈవెన్ క్రైస్తవులు కూడా అన్న మేము బిలీవర్స్నే కదన్నా, మేము ఫెలోషిప్ లో ఉన్నాం కదన్నా, మాకు మాకు పెట్టచ్చు కదన్నా, బయట వాళ్ళంటే సర్లే, అన్యులంటే సర్లే. అరే నాయన, క్రైస్తవులే ఎంతో మంది ఆ రీతిగా మాట తప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళు భయపడుతున్నారు. దాన్ని తిరిగి ఆ నమ్మకాన్ని వాళ్ళ తిరిగి దగ్గర మనం నిలబెట్టుకోవాలంటే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. నీకు 10 రూపాయలు ఇచ్చిన 10 రూపాయల్ని ఖచ్చితంగా నువ్వు తిరిగి ఇవ్వగలగాలి. నువ్వు తిరిగి ఇవ్వలేకపోతే, మరీ నీకు కష్టమైతే, నిజంగా నీ పరిస్థితి అదే అయితే, దొంగతనం కాకపోతే, నాటకం కాకపోతే, నిజాయితీగా వెళ్ళి ఒప్పుకో అన్నా, ప్రస్తుతం నేను చెల్లించలేకపోతున్నాను, నా పరిస్థితి ఇది, దయతో నన్ను క్షమించు, కానీ ఖచ్చితంగా నీ వెలను నీకు చెల్లిస్తాను, నిజాయితీగా చెప్పగలవా? క్షమాపణ కోరగలవా? దాని కొరకు ప్రయత్నం చేయగలవా? అంటే ఆ మాట చెప్పేసి చేతులు దులుపుకోవడం అని కాదు నా ఉద్దేశం. దాని కొరకు ప్రయాసపడు, దాని కొరకు కష్టపడు. అప్పు చెల్లించడం, మాట మీద నిలబడడం క్రైస్తవునికి విధి. నువ్వు 9వ తారీఖు ఇస్తానంటే 8వ తారీఖే ఇచ్చేయి. నువ్వు తీసుకునేటప్పుడే ముందుగానే ఆలోచించేయి. ఈరోజు కొంతమంది దొంగలు తయారయ్యారు అన్న, జస్ట్ 500 అన్న, రేపు ఇచ్చేస్తా, సాయంత్రం ఇచ్చేస్తా. సాయంత్రం వచ్చేకాడికి ఇంకెందుకు నువ్వు అప్పులు తీసుకోవడం? అఫ్కోర్స్ నిజంగా అవసరత కలిగిన వాళ్ళు ఉంటారు, సాయంత్రం ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు, కానీ ఇలా కుంటి సాకులు చెప్పే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అన్న రేపు ఇచ్చేస్తానన్న, ఇంకా తర్వాత అడ్రస్ ఉండరు. దయచేసి, వీఆర్ క్రిస్టియన్స్, మనం అలా ఉండకూడదు. అరే వాడికి ఇస్తే ఇచ్చి చెప్పిన మాట కంటే ఒకరోజు ముందే ఇచ్చేస్తాడా అన్న నమ్మకాన్ని సంపాదించుకోవాలి మనం. దీనికి సహాయం చేస్తే చిల్లి గవ్వ కూడా 1/2 రూపాయి కూడా ఎక్కడికి పోదరా, అది నమ్మకంగా తిరిగి వస్తుంది అన్న నమ్మకాన్ని సంపాదించుకోవాలి మనం. ఆ నమ్మకాన్ని సంపాదించుకోకుండా ఎదుటోళ్ళు నాకు ఇవ్వడం లేదు, సహాయం చేయడం లేదు అనడం కూడా సరైన పద్ధతి కాదు. సో కాబట్టి క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ మనం మంచిగా ఉన్నప్పటికీ కూడా మనకు మంచే రావాలి. కానీ ఈ లోకం ఎలా ఉందంటే, ఒకవేళ మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. ఒకవేళ నువ్వు మేలు చేసి ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావా సహోదరుడా, అయితే నువ్వు ధన్యుడివే. ఎందుకంటే నీ బాధను దేవుడు చూస్తున్నాడు, నీ బాధను దేవుడు చూస్తున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ నీతి నిమిత్తము హింసించబడ్డము అనంటే, శ్రమపడ్డం అంటే క్రీస్తు నిమిత్తము శ్రమపడుట లెక్కే, క్రీస్తు నిమిత్తము శ్రమపడుట లెక్కే. ఎందుకనంటే నీతి అనేటువంటిది క్రీస్తు నుంచి మాత్రమే మనకు ఆపాదించబడుతుంది. క్రీస్తు లేకుండా మనకు నీతి అనేటువంటిది లేదు, ఆ స్వభావం మనకు ఉండదు కూడా. నీతిమంతులు ఒక్కరు కూడా ఈ భూమి మీద లేరు. కానీ క్రీస్తు రక్తము చేత నీవు నేను నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. సో కాబట్టి నువ్వు నీతి కోసం నిలబడినప్పుడు ఒకవేళ నువ్వు శ్రమ పడితే, రియల్ యు ఆర్ బ్లెస్డ్, నీ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా లంచం తీసుకుంటున్నారు, మంచి అవకాశం, ఎలక్షన్ల టైం, చాలా డబ్బు దొరికింది, మీరు 10 మంది టీం ఉన్నారు, 10 మంది పంచుకుంటున్నారు. అసలు ఇప్పుడు కదా అసలైనటువంటి శోధన ఒక క్రైస్తవునికి. ఆ సమయంలో నువ్వు చెప్పగలవా, ఐఎమ్ సారీ, నేను తీసుకోను, ఏమి ఎందుకు అనంటే, బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. దీనికి ఎవరికి మనం లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ
అవసరం లేదు, మీడియా దీన్ని కవర్.
వాయిస్ కరెక్ట్ వస్తలేదన్నా. ప్రైజ్ లార్డ్. అన్నగారు వాయిస్ సర్వీస్ రావట్లే, బ్రేక్ వస్తుంది.
లేదు. సో ఇట్ ఈస్ ఇన్ అవర్
అన్నగారు బ్రేక్ లాడ్, వాయిస్ రావట్లేదండి. బ్రేక్ బ్రేక్ గా వస్తుంది, వాయిస్ రావట్లే.
ఎంత పెద్ద శోధన కదా, కానీ చెప్పగలవా? బికాస్ ఐ ఎమ్ ఏ క్రిస్టియన్.
క్షమించండి, ఇప్పుడు ఇప్పుడు ఒకసారి చెప్తారా వాయిస్ ఎలా ఉందో?
ఓకే అన్న, ఓకే అన్న, కొంచెం దగ్గర పెట్టుకుని మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది. ప్రైజ్ లాడ్.
ఓకే, క్షమించండి, మాకు సిగ్నల్స్ పోతా వస్తా ఉన్నాయి. ఇక్కడ సిగ్నల్స్ మాకు చాలా ప్రాబ్లమే, ఇంటర్నెట్ సిగ్నల్స్. సరే, క్రీస్తు నందు ప్రభువైన దేవుని బిడ్డలారా, నేను మరలా తిరిగి కంటిన్యూ చేస్తా ఉన్నాను. సో జ్ఞాపకం చేసుకోండి, మనం నీతి నిమిత్తము అలా లంచం తీసుకోకుండా అలా దొరికినటువంటి సొమ్మును పంచుకుంటున్నప్పుడు నువ్వు నీతిగా, నేను క్రైస్తవుణ్ణి కాబట్టి నేను ముట్టుకోను, నేను తీసుకోను అని అంటే, గమనించండి, వాస్తవానికి అక్కడ నీకు అప్రిషియేషన్ రాదు. అరే నువ్వు నిజంగా నీతి పరుడురా, నిజాయితీ పరుడురా అని అనరు. వచ్చాడండి పెద్ద పరిశుద్ధుడు, వచ్చాడండి పెద్ద నీతి మంత్రుడు, ఈయన ఒక్కడే నీతి మంత్రుడు, అప్పుడు మేమందరం మేము చెడ్డోళ్ళం అన్నట్టు. హలో బ్రదర్, నీకు అంత అవసరం లేకపోతే నువ్వు తీసుకొని కావాలంటే అది నాకు ఇచ్చేయి, ఇస్తానన్నప్పుడు ఎందుకు వద్దండో కదండి. అలాంటి మాటలు బయట వాళ్ళ దగ్గర నుంచి సరే, కొన్నిసార్లు మనం కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళందరూ తెచ్చుకున్నప్పుడు నువ్వు ఒక్కడవి ఎందుకు తెచ్చుకోకూడదు, నువ్వు కూడా తెచ్చుకొని ఉండొచ్చు కదా. క్రీస్తునందు ప్రభువైన దేవుడారా, ఒక చిన్న అనుభవాన్ని చెప్తాను. నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు మా బెట్రగుంట్లో మేము స్కూల్కి వెళ్లాలంటే, ఇంగ్లీష్ మీడియంకి వెళ్లాలంటే మేము బ్రిడ్జి దాటుకొని వెళ్లాలి. మా రైల్వే క్వార్టర్స్ అని ఇటువైపు ఉండేవి, ఆ బ్రిడ్జి దాటుకొని మేము వెళ్లాలి బెట్రగుంట అంటే. ఆ రోజుల్లో చాలా గూడ్స్ ఆగేవి, ఆల్మోస్ట్ అసలు అక్కడ ఆగి ఆగకుండా వెళ్లేటువంటి గూడ్స్ అనేటువంటిది ఉండనే ఉండదు, దెర్ ఇస్ నో ఛాన్స్ అనమాట. అంత పెద్ద ట్రాక్ ఉండేది. ఈ వీళ్ళు తీసుకెళ్లేటువంటి వీటిలో చాలా సార్లు గోధుమలు, బియ్యము, తర్వాత బొగ్గు ఇలాంటివి అనేవి కొన్ని కొన్నిసార్లు డోర్ ఓపెన్ అయిపోయి అవి పడిపోతా ఉంటాయి. కొన్నిసార్లు మా బిడ్డకుంట వాళ్ళే చాలా చాకచక్యంగా ఆ డోర్లు తీసి వాటిని కలెక్ట్ చేసుకోవడం అంటే చాలా సహజం. కలెక్ట్ చేసుకోవడం అంటే లిటరల్ గా చెప్పండి దొంగతనం చేయడం అనమాట. సో ఒకరోజు మేము స్కూల్ నుంచి వెళ్తా ఉన్నాము, కొంతమంది అక్కడ గోధుమల్ని తీసుకుంటా ఉన్నారు. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కూడా 6th క్లాస్ అప్పుడు ఇద్దరం కూడా కిందకి వెళ్ళాం. మేము కూడా బ్రిడ్జి దిగి కిందకి వెళ్ళాము. చాలా గోధులు కింద పోతా ఉన్నాయి, జాగ్రత్త గమనించండి. మేము వెంటనే ఏం చేసి అంటే బుక్స్ అన్ని తీసేసి చేతిలో పట్టేసుకొని, వాడు బ్యాగ్ నిండా గోధుమలు పట్టుకున్నాడు, నేను బ్యాగ్ నిండా గోధుమలు పట్టుకున్నాను. నేను అనుకున్నాను, వావ్ అసలు ఈరోజు ఫుల్, మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇన్ని గోధుమలు తీసుకెళ్తున్నాను అనుకున్నాను. ఫస్ట్ మేము అరే ఇంటికి వెళ్ళిపోయి ఈ బ్యాగులు ఇంట్లో పోసేసి మరలా వచ్చి మరలా బ్యాగులో పట్టుకొని వెళ్దామరా అని చెప్పి అన్నాను. సో మేము ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు అన్నిలు. వెంటనే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే చాలా సంతోషించి నాయన ఎన్ని గోధుమలు అని చెప్పి ఆ గోధుమాన్ని బ్యాగ్ లో పోసుకొని వేరే బ్యాగ్ లో పోసి వానికి ఇంకో బ్యాగ్ ఇచ్చింది, వెళ్ళి ఇంకొంచెం తీసుకురాపోరాని. నేను అన్నాను అరే మా ఇంటికి కూడా వెళ్ళేసి ఈ కూడా పెట్టేసి ఇంకో బ్యాగ్ తీసుకొని వద్దాం రా అని చెప్పాను అన్నాను. సరే అని చెప్పి మా ఇంటికి వెళ్ళాం, ఇంట్లో ఇచ్చాను, ఎక్కడికి రానింది, ఇలా ట్రైన్ లోంచి పడిపోతూ ఉంటే తీసుకున్నాను మా అన్నాను. మా ఫ్రెండ్ ముందు మా అమ్మ కొట్టింది చూడు, నన్ను ఇష్టానుసారంగా కొట్టింది, నాకు పిచ్చ కోపం వచ్చింది. వాళ్ళమ్మేమో వాటిని తీసుకుని మరొక బ్యాగ్ ఇచ్చింది, మా అమ్మేమో నువ్వు దొంగతనం చేస్తావని చెప్పి నన్ను బెల్ట్ తో భయంకరంగా కొట్టింది. అసలు ఆ బ్యాగ్ తెచ్చిన గోధుమలు కూడా తీసుకెళ్లి అక్కడే పెట్టేసిరా అని చెప్పారండి. నాకేం అర్థం కాలేదు, నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇద్దరు తల్లుల మధ్యలో డిఫరెన్స్ నాకు అర్థం కాలేదు. వాళ్ళమ్మ చాలా మంచిది అనుకున్నాను నేను, మా మమ్మీ చాలా చెడ్డది అనుకున్నాను నేను. ప్లస్ పోనీ తెచ్చిన వాడికన్నా ఉంచుకో అన్నా కానీ ఒప్పుకోలేదు, వాటిని తీసుకుని వెళ్ళి అక్కడే పెట్టు అనండి. మళ్ళీ నీ స్నేహితుడు కూడా వద్దు, ఎక్కడి నుంచి తీసావో తీసుకెళ్లి అక్కడే పెట్టేయి అనండి. నేను చెప్పాను మమ్మీ అవి కింద పోతా ఉన్నాయి, అనవసరంగా కింద పోతున్న బదులు మనం తీసుకోవచ్చు కదా, అవి ఏదో హోల్ పడితే పోతున్నాయన్నాను. అది కింద పడినా తీసుకెళ్లాడు పెట్టేసేయి. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ క్రిస్టియన్ మదర్ అండ్ నాన్ అదర్ క్రిస్టియన్ మదర్ కదా. కానీ నాకు అప్పుడు అర్థం కాలా, అప్పుడు నాకు మా అమ్మ చాలా చెడ్డదిగా కనిపించింది. నేను నేర్చుకుంటూ తీసుకుని వెళ్ళిపోయి ఆ బియ్యంతా ఆడే వేసేసి అరే మీ అమ్మ మంచిదిరా, నువ్వు తీసుకుని మా మమ్మీ చెడ్డదిరా అని చెప్పి వచ్చేసా నేను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ రోజు లోకం ఎలా ఉందో కానీ క్రైస్తవులో మనం ఎలా ఉండాలో అనేటువంటి ఒక చెప్పడానికి ఇచ్చిన ఎగ్జాంపుల్ నేను చెప్పాను. సో ఇప్పుడు నేను ఏం చేశాను, నేను అంటే నా దృష్టిలో నేను నీతి చేశాను అనుకున్నా, మంచి చేశాను అనుకున్నాను నేను, కానీ మా అమ్మ దృష్టిలో అది దొంగతనమైంది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు, హాని చేసేవాడు ఉండకూడదు వాస్తవానికి. కానీ మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడిన, ఒకవేళ నువ్వు మంచి చేసినా నువ్వు శ్రమ పడితే నువ్వు ధన్యుడివే, దాన్ని బట్టి నువ్వు సంతోషించు. అంతేకాని నీతి నిమిత్తము ఒకవేళ నువ్వు శ్రమ పడితే దాన్ని బట్టి నువ్వు దిగులు పడద్దు, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఇక్కడ వారు అంటే ఎవరు? అవిశ్వాసులు. అవిశ్వాసుల యొక్క ప్రవర్తనకు మీరు భయపడవద్దు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, దానికి కంగారు పడవద్దు, ఈ లోకంలో మనం నీతిగా నివసించాలనుకున్నప్పుడు, క్రీస్తు కోసం నివసించాలి అనుకున్నప్పుడు, క్రీస్తు కోసం నమ్మకంగా జీవించాలి అని అనుకున్నప్పుడు మనకు సహజంగా ఈ లోకంలో ప్రస్తుతం శ్రమలే ఎదురవుతున్నాయి. వాస్తవానికి శ్రమలు ఎదురు కాకూడదు మంచి వాళ్ళకి, కానీ శ్రమలే ఎదురవుతున్నాయి. ఎప్పుడైనా మీకు సందేహం వచ్చిందా, అరే క్రైస్తవులు ఇది ఎందుకు దాడి చేస్తున్నారు, చర్చిల్ని ఎందుకు కూలగొడుతున్నారు, అసలు మేము చర్చిల్లో ఏం బోధిస్తున్నాం, మంచిగా ఉండమని బోధిస్తున్నాము, త్రాగుని మానమని బోధిస్తున్నాము, లంచాలు పుచ్చుకోవోధిస్తున్నాము, నీతిగా బ్రతకండి బోధిస్తున్నాము, నమ్మకంగా ట్యాక్స్ కట్టండి ప్రభుత్వానికని బోధిస్తున్నాము, మేము చేసేదంతా మంచిదే కదా, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం, నాశన నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాం, మేము మంచే చేస్తా ఉన్నాము, మేము నీతిగానే బ్రతుకుతున్నాము, మందు తాగడం లేదు తాగద్దురా అని చెప్తున్నాము, మరి ఎందుకు ఈ లోకం మా మీద దాడి చేస్తుంది, ప్రశ్నలు వచ్చాయి కదా మనకు కూడా. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మనము నీతి నిమిత్తము నిలబడితే ఈ లోకానికి అది నచ్చడం లేదు. ఎందుకంటే మనము వెలుగులో ఉన్నవారము, వారు చీకటిలో ఉన్నవారు. వెలుగునకు చీకటితో పొత్తు లేదు, చీకటికి వెలుగునకు పొత్తు లేదు. అందుకోసమే చీకటిలో ఉన్నటువంటి వాళ్ళు వెలుగులో ఉన్నటువంటి మన మీద దాడి చేస్తా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా అందుకోసమే ఈ రోజు సంఘం మీద అనేకమైనటువంటి దాడులు మనం చూస్తా ఉన్నాం, అనేకమైన దాడులు చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఒకవేళ అలాంటి దాడులు మీ మీదకు వచ్చినా మీరు బెదిరింపవద్దు,
మీరు భయపడవద్దు. ఇక్కడే మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. మీ ఆఫీసులో నువ్వు పనిచేస్తున్న చోట నువ్వు నీతిగా ఉండడం వలన, నువ్వు నమ్మకముగా ఉండడం వలన నీకు దాడులు ఎదురైనా, నీ మీద నిందలు పడినా భయపడద్దు. ఎందుకంటే నువ్వు క్రీస్తు కోసం నీతిగా నిలబడ్డావు, నువ్వు క్రీస్తు కోసం నమ్మకంగా ఉండాలని తీర్మానం చేసుకున్నావు. సో కాబట్టి ధైర్యంగా ఉండు. వాళ్ళు నిన్ను బెదిరించడానికి ప్రయత్నం చేస్తారు, భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కలవరపడవద్దు, భయపడవద్దు. కానీ నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నిర్మలమైన 15-16 వచనాలు చదువుతున్నాను. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తునకు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదరో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయు వారు సిగ్గుపడుదురు. వాళ్ళు నిన్ను బెదిరిస్తున్నప్పటికీ, నిన్ను భయపెడుతున్నప్పటికీ, నిన్ను అవినీతి చేయమని నిన్ను బలవంతం చేస్తున్నప్పటికీ, నువ్వు మంచి చేస్తున్నా నీకు చెడు కలిగిస్తున్నప్పటికీ కూడా నువ్వు మాత్రం ఎలా ఉండాలంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి. అంటే ఇప్పుడు నువ్వు ఎందుకు తీసుకోవడం లేదు లంచం? ఎందుకు అన్యాయంగా బ్రతకడం లేదు? అంటే నీలో ఒక నిరీక్షణ ఉంది, అది క్రీస్తును గూర్చినటువంటి నిరీక్షణ. ఈరోజు నేను నమ్మకముగా ఉంటే రేపు దానికి తగిన ప్రతిఫలాన్ని నా దేవుడు నాకు ఇస్తాడు. బహుశా ఈరోజు అక్రమంగా మీరు డబ్బులు తీసుకుని మీరు ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోవచ్చేమో, కానీ నేను నమ్మకముగా ఉండడం వలన ఒకరోజు నా దేవుడు నన్ను దీవిస్తాడు ఆ నిరీక్షణ మనకుంది. సో కాబట్టి క్రీస్తు నందుపరమైన దేవుడారా, అంత మాత్రమే కాదు, నువ్వు ఎందుకు నీతిగా నమ్మకంగా ఉంటున్నావు? క్రీస్తు నిమిత్తము, క్రీస్తు నిమిత్తము. సో క్రీస్తు నిమిత్తము నువ్వు కలిగినటువంటి ఆ నిరీక్షణను బట్టి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి ఏమయా, అంత నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉందా? వాడు అన్ని మాట్లాడుతున్నా గాని మాట్లాడకుండా మౌనంగా ఉండాల్సినంత అవసరం ఉందా? ఏ నీకు రోషం లేదా? ఏ నీకు పౌరుషం లేదా? నువ్వు తిరిగి మాట్లాడలేవా? నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు గమ్ముకున్నావు? నువ్వు గమ్ముకున్నావు అంటే ఏదో తప్పే చేసి ఉంటావు అని మన మీద నిందలు వేసే ప్రతి ఒక్కరికి కూడా మన సమాధానం సాత్వికంతోనే ఉండాలి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన మీద ఆ రీతిగా ఎవరైతే అపనిందలు వేస్తున్నారో, మనల్ని ఎవరైతే దూషిస్తున్నారో, వాళ్ళందరూ కూడా సిగ్గుపడేటట్టు చేయాలంట. మన మీద ఎవరైతే అపనిందలు వేస్తున్నారో, మనల్ని ఎవరైతే బెదిరిస్తున్నారో, మన మీద ఎవరైతే అవహేళన చేస్తున్నారో, అట్టి వారందరూ సిగ్గుపడే విధంగా మనం చెయ్యాలి. అంటే ఏం చెయ్యాలి? వాళ్ళు సిగ్గుపడే విధంగా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? అంటే మనల్ని ఎవరు హేతు అడిగినా వాళ్ళందరికీ కూడా మనము సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. మన హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు దేని విషయమై మనల్ని దుర్మార్గులని దూషిస్తున్నారో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయు వారు సిగ్గుపడుదురు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళు నన్ను అట్టన్నారే, వాళ్ళు నన్ను ఇట్టన్నారే అని కూర్చొని చింతించడం కంటే వాళ్ళు నిన్ను ఏ విషయంలో దుర్మార్గులని దూషించారో ఆ విషయంలో నువ్వు నీతిమంతుడు అని వాళ్ళే తెలుసుకున్నట్లు దానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తించాలే కాని, అది కూడా సాత్వికముతో ప్రవర్తించాలే కాని. నువ్వు వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ, వాళ్ళ పతనాన్ని కోరుకుంటూ, వాడు నా మీద నిందలేసాడు, వాడు అట్టయిపోవాలి ఇట్టయిపోవాలి, దేవుడు చూస్తా మౌనంగా ఉంటాడా, నా దేవుడు చూస్తా ఉన్నాడు, అలా కాదు. వాళ్ళని మీద ఎంత నింద వేసినా నువ్వు మాత్రం వాళ్ళ కొరకు మంచే చేయాలి, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థనే చేయాలి. అప్పుడు వాళ్ళకే వాళ్ళే తెలుసుకుంటారు, అరే మనం అనవసరంగా ఈ వ్యక్తి మీద నిందలేసాం కానీ బట్ హీఈస్ నాట్ లైక్ అదర్స్. ఇతరు అందరిలా కాదు, ఇతరు చాలా నమ్మకస్తుడు, నిజాయితీపరుడు, అనవసరంగా వీళ్ళని మనం నిందించాం, అనవసరంగా వీళ్ళ మీద మనం అపనిందలు వేశాం అని వాళ్ళే సిగ్గుపడేటువంటి రోజు ఒకటి వస్తుంది. ఆ రీతిగా మనం జీవించాలి, ఆ రీతిగా మనం జీవించాలి. ఆ రీతిగా మనం జీవించాలంటే ఏం చేయాలి తెలుసా? మనం చచ్చిపోవాలి. ఇదేంటి సార్ అలా అనేశారు? మనం నిజంగా చచ్చిపోవాలండి, మనం నిజంగా చచ్చిపోవాలండి. వీ మస్ట్ డై. ఎందుకంటే ఎదుటివాణ్ణి వేసేటువంటి నిందలు అపనిందలు అయ్యే మామూలుగా ఉండవు. ఏదో ఒక చిన్న మాట అంటే పెద్దగా మనం పట్టించుకోం, కానీ అపవాదికి తెలుసు ఎంత పెద్ద మాట అంటే నువ్వు రెచ్చిపోతావని, ఎంత పెద్ద మాట అంటే నీకు ఆవేశం తన్నుకొని వస్తుందని అపవాదికి చాలా తెలుసు. అపవాది అతి తెలివి తక్కువగా చిన్న చిన్న బాణాలు ఏమి వేయడు, పెద్ద పెద్ద బాణాలే వేస్తాడు. జాగ్రత్తగా గమనించండి, ఈ బాణాలు మీ బాస్ ఆఫీసులో బాసుల దగ్గర మీద దగ్గర నుంచే కాదు, మీ ఇంట్లో మీ ఆవిడ మీద దగ్గర నుంచి కూడా ఉపయోగిస్తాడు, మీ ఆయన దగ్గర నుంచి కూడా బాణాలు వేస్తాడు, మీ అత్త దగ్గర నుంచి, మీ కోడల దగ్గర నుంచి కూడా ఈ బాణాలు వేస్తానే ఉంటాడు. నీ మీద అపనిందలు అనే బాణాలు వేస్తానే ఉంటాడు, నిందలు అనేటువంటి బాణాలు వేస్తానే ఉంటాడు. నువ్వేదైనా తప్పు చేసేసరి ఏమి తప్పు చేయకపోయినప్పటికీ కూడా నీ మీద నిందలు వేస్తాడు, నువ్వు దుర్మార్గుడు అని దూషిస్తారు, నువ్వు మోసం చేసావు మమ్మల్ని, మా కుటుంబాన్ని నాశనం చేసావు నువ్వు అని దూషిస్తారు అన్యాయముగానే. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను ఎవరైతే అలా నింద వేశారో వాళ్ళు సిగ్గుపడేటట్టు చేయాలి. సిగ్గుపడేటట్టు చేయాలంటే ఏం చేయాలి? ఎదురుదాడి చేయాలా? మాటకు మాట జవాబు చెప్పాలా? క్రీస్తునందు ప్రమేందారా, క్రైస్తవునికి అది తగదు. మరి క్రైస్తవుడు దేనితో వాళ్ళ నోర్లను మూయించాలి? సాత్వికముతో, సాత్వికముతో, నిర్మలమైన మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో. దానికోసం మనం చచ్చిపోవాలి అని అంటే మన అహం చచ్చిపోవాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. ఏసయ్యా, నా అహం చచ్చిపోవడానికి ప్రార్థన చేయి. నా కుటుంబ సభ్యులే అనవసరంగా నా మీద నిందలు వేసి నన్ను దూషిస్తున్నారు, కానీ నేను మాత్రం మంచి మనస్సాక్షి కలిగి, నిర్మలమైన మనస్సాక్షి కలిగి వారికి సాత్వికముతోనే జవాబు ఇచ్చినట్లుగా ప్రభా, నా ప్రవర్తన ద్వారా వాళ్ళను నీ కొరకు సంపాదించుకున్నట్లుగా నాకు సహాయం చేయి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఇది మరీ దారుణంగా ఉంది కదా, మన మీద నింద వేసేటువంటి వాళ్ళ కొరకు ప్రభా వాళ్ళని క్షమించి వాళ్ళని ఈ సాత్వికమైన మనసుతో వారిని సంపాదించుకోవడం కోసం నాకు సహాయం చేయ అని ప్రార్థన చేయడం ఏంటి? వాళ్ళ నాశనం అయిపోవాలట్టే అయిపోలట్టే పొలం కోరుకోవాలి. కానీ క్రీస్తునందు ప్రమేందారా, ఇక్కడ మన ఇష్టాన్ని చంపుకోవాలి. ఎందుకంటే మన ఇష్టం వాళ్ళ పతనాన్ని కోరుకుంటుంది, కానీ దేవుని ఇష్టం వాళ్ళ మారు మనసును కోరుకుంటుంది. సో ఇక్కడ దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చాలంటే నీ ఇష్టాన్ని నువ్వు చంపుకోవాలి. అన్లెస్ అండ్ అంటిల్ యు కిల్ యువర్ ఓన్ విల్, యూ కెనాట్ ఫుల్ఫిల్ గాడ్స్ విల్. నీ ఇష్టాన్ని నువ్వు చంపుకోనంత వరకు దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చలేవు. నీ ఇష్టం చెప్తుంది వాళ్ళ నాశనం కోరుకోమని, నీ ఇష్టం చెప్తుంది వాళ్ళ పతనం కోరుకోమని, కానీ దేవుని చిత్తం చెప్తుంది వాళ్ళు మారు మనసు ఉన్నందునట్లు వారి కొరకు ప్రార్థన చేయమని. సో మన ప్రవర్తన విషయంలో సత్ప్రవర్తన కలిగి దేవుని నామానికి మహిమ తీసుకొనొద్దాం, వాళ్ళను కూడా ప్రభు కొరకు సంపాదించుకుందాం. క్రీస్తునందు ప్రేమ దేవుని మిడలరా, దేవుని చిత్తం అలాగునెడలా కీడు చేసి శ్రమ పట్టు కంటే మేలు చేసి శ్రమ పట్టి బహుమంచిది. మనం కీడు చేసి మేలు అనుభవించడం కాదు, దాన్ని దేవుని చిత్తంలోకి తీసుకొని రావద్దు. చాలా మంది, ఒక చిన్న ఉదాహరణ చెప్తా, దొరికింది కదా అని చెప్పి, ఇస్తున్నారు కదా అని చెప్పి ఇష్టానుసారంగా అప్పులు చేస్తారు. అప్పులు చేసేసి ఇప్పుడు అప్పులు తీర్చలేక కూర్చొని లబోదిబో మనం కొట్టుకుంటూ, సర్లే నేను ఇట్లా శ్రమ పడ్డం దేవుని చిత్తం అయితే దానికి ఎవరేం చేస్తారు? ఇది రైట్ కాదు, ఇది నీ మూర్ఖ ప్రవర్తన, ఇది నీ అవిధేయత, ఇది నీ నిర్లక్ష్యం. చాలా సందర్భాల్లో మన నిర్లక్ష్యంతో మన తొందరపాటుతో మనం కష్టాలు కొని తెచ్చుకొని మన శ్రమలు కొని తెచ్చుకొని వాటిని ఏదో దేవుని కోసం మనం శ్రమ పడుతున్నాం అన్నట్లుగా చాలా తెలివిగా వాటిని అటై చేస్తుంటాం. నో, దట్ ఈస్ నాట్ రైట్. వాళ్ళు నాలుగంటే నువ్వు కూడా తిరిగి నాలుగు అన్నావు, తర్వాత కూర్చొని ఏడ్చావు నన్ను నాలుగు అన్నారు అనేది. వాళ్ళు అన్న నాలుగుకి నువ్వు అన్న నాలుగుకి అక్కడ సరిపోయింది, లెక్క సరిపోయింది అక్కడ. ఇప్పుడు నువ్వు వచ్చి కూర్చొని ప్రభా నేను నీకోసం నీతి నిన్ను మౌనంగా ఉన్నాను ప్రభా అంటే కుదరదు. ఒకవేళ వాళ్ళ చేత మాటలు పడ్డం అనేటువంటిది, ఒకవేళ దేవుడు దాన్ని అనుమతించాడు అని అంటే, ఒకవేళ దేవుని చిత్తం అలాగో నేడలా, ఒకవేళ దేవుడు అనుమతించి ఉంటే యాక్సెప్ట్ ఇట్, అంగీకరించండి. కానీ వాళ్ళకి మాత్రం మీరు మేలే చేయండి. మీరు మేలు చేసి కావాలంటే శ్రమపడండి, కానీ కీడు చేసి శ్రమ పడద్దు. వాళ్ళు నీకు కీడు చేసినా నువ్వు మాత్రం వాళ్ళకి మేలే చేయాలి. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ జీవితం అంత సులభమా? అందుకే జ్ఞాపకం చేసుకోండి, సాల్వేషన్ ఇస్ ఫ్రీ, రక్షణ ఉచితమే, బట్ డిసైపుల్షిప్ ఈస్ కాస్ట్లీ. శిష్యత్వంకి వెల చెల్లించాలి. ఏంటి వెల చెల్లించడం అంటే, ప్రతి దినము ప్రభు చెప్పినట్లుగా మన సిలువనెత్తుకుని మనం ప్రభుని వెంబడించాలి. సిలువ దేనికి సాదృశ్యంగా ఉంది? శ్రమలకు, అవమానాలకు, నిందలకు, అపనిందలకు, హేళనలకు సాదృశ్యంగా ఉంది. సో కాబట్టి నువ్వు సిలువనెత్తుకుని ప్రభుని వెంబడించాలని తీర్మానం చేసుకున్నప్పుడు అన్యాయంగా నిదిగో నీ మీద ఈ రీతిగా అపనిందలు పడతాయి. నువ్వు వాళ్ళకి మేలు చేస్తున్నా గానీ నువ్వు కీడే జరుగుతుంది నీకు. ఒకవేళ ఆ రీతిగా నువ్వు శ్రమ పడుతూ ఉంటే యాక్సెప్ట్ ఇట్, దాన్ని అంగీకరించు. నువ్వు ఎంత మేలు చేస్తున్నా వాళ్ళు ఒకవేళ నీకు కీడే చేస్తూ ఉంటే దాన్ని అంగీకరించు. ఎందుకంటే ఒకవేళ దేవుడు అనుమతించాడేమో, దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో ఒక తల వెంట్రుకు కూడా రాలిపడదు కదా. సో కాబట్టి ఈరోజు ఏ నీతి కొరకు నువ్వు నిలబడినప్పుడు ఏ శ్రమ గుండా వెళ్తున్నావో అది దేవునికి తెలియకుండానే ఉన్నదా? ఆయనకు తెలుసు కదా, ఆయన గమనిస్తూ ఉన్నాడు కదా. నువ్వు మేలు చేసి కూడా కీడు అనుభవిస్తున్నావని నీ ప్రతిఫలం నీకుంటుంది. ఒక దినాన నీ ప్రతిఫలం నీకుంటుంది. శిష్యత్వం అంటే చాలా వెల చెల్లించాలి, కానీ ప్రభు కావలసింది శిష్యులే, ప్రభు కావలసింది వెల చెల్లించగలిగినటువంటి వాళ్లే. మన మీద ఎన్ని నిందలేసినా, ఎంత హేళన చేసినా, తృణీకరించినా మనం మాత్రం నిర్మలమైన మనస్సాక్షితో వాళ్ళని క్షమించేవారముగా, సాత్వికమైనటువంటి మనసుతో మనం లోబడేటువంటి వారముగా, వాళ్ళు మనకు కీడు చేసినా మనం మంచి చేసేటువంటి వారముగా, సత్ప్రవర్తన కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఇది దేవుని చిత్తం. 18వ వచనం చదువుతున్న, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు, నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి శ్రమపడెను. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు, మనలను అంటే దేవుని యొద్దకు తెచ్చుటకు అంటే తెచ్చుట కొరకు అంటే మనం క్రీస్తు దగ్గరకు రాకమునుపు, మనం క్రైస్తవులము కాకమునుపు, మనం మారు మనసు పొందకమునుపు మనం ఎవరము? మనం అనీతిమంతులము. అనీతిమంతులం అనేటువంటి మనలను క్రీస్తు దగ్గరకు తండ్రి యొద్దకు తీసుకొని వచ్చుటకు, నీతిమంతుడైనటువంటి క్రీస్తు శరీర విషయంలో చంపబడి, అంటే నీవే నేను కాదండి, నీతి నిమిత్తము నిలబడినప్పుడు నేను ఎందుకు సహించాడు తెలుసా? అనీతిమంతులమైనటువంటి మనలను ఆయన తండ్రి కొరకు సంపాదించటానికి. ఇప్పుడు జవాబు మనకు దొరికింది. ఇందాక చెప్పిన వాటన్నిటికీ ప్రశ్న ఏంటి? వై షుడ్ ఐ కీప్ క్వైట్ అన్నా? నేనెందుకు సహించాలి? నేనెందుకు ఓర్చుకోవాలి? వాళ్ళ నేను మాట్లాడుతూ ఉంటే నేనెందుకు సాత్వికంతో ఉండాలి? ఎందుకు తగ్గించుకొని ఉండాలి అనంటే, నిన్ను ఎవరైతే నిందలు వేసి హింసిస్తున్నారో వాళ్ళు అనీతిమంతులు. అనీతిమంతులను తండ్రి యొద్దకు తెచ్చుటకు, ప్రభు యొద్దకు తెచ్చుటకు మన భాషలో చెప్పాలంటే వారిని ప్రభు కొరకు సంపాదించుకున్నట కొరకు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ మేలును కోరుకుంటున్నాం, వాళ్ళు ఏం కోరుకుంటున్నాం, మన కీడును కోరుకుంటున్నారు, వాళ్ళు మన నాశనాన్ని కోరుకుంటున్నారు, మన కుటుంబ పతనాన్ని కోరుకుంటున్నారు. కానీ మనం మాత్రం వాళ్ళ మేలునే కోరుకోవాలి, వాళ్ళు రక్షించబడాలి. రక్షించబడకపోతే ఏమవుతుంది, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అయ్యో ప్రభా, అతను నన్ను ఇక్కడ ఎన్ని మాట్లాడినా పర్లేదు కానీ అతను నరకానికి వెళ్లకుండా అతను రక్షించబడినట్లు సహాయం చేయ ప్రభా. క్రీస్తు మందు ఈ రీతిగా ఎంతమంది భార్యలు, అంటే నేను విన్న స్టోరీస్ లో, తమ భర్తల్ని ప్రభు కొరకు సంపాదించుకున్నారు తెలుసా. వాళ్ళు తాగొచ్చి వీళ్ళను కొట్టినా, వీళ్ళను హింసించినా, అవమానించినా, అనేకమైన నిందలు వేసినా, వీళ్ళు మాత్రం తిరుగుబడి గొడవ చేసి గందరగోళం చేసి కుటుంబాన్ని చిన్నభిన్నం చేసి కుటుంబాలని విభజించి ఒకరు ఒక్కొక్క బిడ్డని ఇంకొకరు ఇంకొక బిడ్డని తీసుకుని ఇలా కాకుండా సాత్వికంతో సహించి ఓర్చుకొని కన్నీటితో ప్రార్థన చేసి తన భర్తను ఒక హింసించేవాడుగా చూడకుండా, ఒక నశించిపోతున్న ఆత్మగా చూసి కన్నీటితో ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా ఆ అనీతి మంతులైనటువంటి భర్తలను ప్రభు యొద్దకు తీసుకొని వచ్చినటువంటి మహిళలు సహోదరీలు ఎందరో ఉన్నారు. సాత్వికముతో, ఓర్పుతో, ప్రార్థనతో. ఈ లిస్ట్ లో బహుశా పురుషుల్ని చాలా తక్కువగా చూడొచ్చేమో. ఉంటారు, ఉండరనే నన్ను, కానీ చాలా తక్కువగా ఉంటారు. మన మటుకు మనం ఎక్కువగా విన్నటువంటి స్టోరీస్ అయితే ఇవే. ఎంతో మంది స్త్రీలు వాళ్ళు సాత్వికమును వాళ్ళు ధరించుకొని, అదే కదా పౌలు కూడా జ్ఞాపకం చేశాడు, మీ అలంకరణ మీ బాహ్యమైన శరీరం గురించి కాదు, ఆత్మీయత గురించి, మీ అంతరంగ జీవితం గురించి అలంకరించుకోండి, మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. క్రీస్తునందుకున్నటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఈ హృదయ అలంకారము వలన ఎదుటి వ్యక్తి ఎంత కఠినమైనటువంటి వాడైనా సరే అతని హృదయము ఒకరోజు బద్దలు చేయబడుతుంది. ఆత్మను మనం ప్రభు కొరకు సంపాదించుకోగలము. క్రీస్తు కూడా అలా చేశాడు. ఆయన మనకేం ఊరికే ఆజ్ఞాపించడం లేదు, క్రీస్తు కూడా అలాగే చేశాడు. అనీతిమంతులమైనటువంటి మనలను నీతిమంతుడైనటువంటి క్రీస్తు, వాస్తవానికి క్రీస్తు నీతిమంతుడు, మనం అనీతిమంతులము అని మన కొరకు ఆయన శరీర విషయంలో ఏంటది
వాయిస్ బ్రేక్
అవుతుంది, మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుందా?
జస్ట్
సారీ,
ఇప్పుడు ఓకే అన్న? ఇప్పుడు ప్రైజ్ లో
క్రీస్తున్నారా. ఏలైనగా మనం దేవుని యొక్క తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి మంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి శ్రమ పడెను. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ చూస్తున్నాం, ఒకటి శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి. సో మనల్ని దుర్మార్గులను దూషిస్తున్నటువంటి వారిని కూడా, ఆ అనీతి మంతులను కూడా, ఎస్ వాళ్ళు అనీతి మంతులే, ఓకేనా? ఆ అనితిమంతులను కూడా మనం ప్రభు కొరకు సంపాదించుకుంటకు, ప్రభు యొద్దకు తెచ్చుటకు అవసరమైతే శరీర విషయంలో మనము చంపబడి, కానీ ఆత్మ విషయంలో మాత్రం బ్రతికింపబడి, ఆధ్యాత్మిక జీవితం విషయంలో మాత్రం జాగ్రత్తగా మనం చచ్చిపోకుండా మనం బ్రతికించబడి. చూడండి, వాళ్ళొక రెండు మాటలంటే తిరిగి మనం కూడా రెండు మాటలంటే ఏమైపోయింది, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం చచ్చిపోయిన వారం అయ్యాం. మన నాశనాన్ని కోరుకున్నటువంటి వాళ్ళ నాశనాన్ని మనం కూడా తిరిగి కొనుక్కుంటే మన ఆధ్యాత్మికంగా మనం చచ్చిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాం. మనం ఆవేశం కోపంతో కట్టలు తెంచుకొని పగ తీర్చుకోవాలని, ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటే ఆధ్యాత్మిక జీవితం విషయంలో మనం చచ్చిపోయినటువంటి వారం అయ్యాం. కానీ ఆధ్యాత్మికత విషయంలో మనం బ్రతికింపబడిన వారం అయి ఉండాలి అనంటే, మనం బ్రతికించబడి ఉండాలి అనంటే మన అహాన్ని మనం చంపుకోవాలి. ఒక విషయంలో మనం చచ్చిపోవాలి. క్రీస్తు శరీర విషయంలో చచ్చిపోయాడు, కానీ ఆత్మ విషయంలో బ్రతికింపబడి ఉన్నాడు. మనం కూడా మన ఇష్టాలు, మన కోరికలు, మన ఆవేశాలు, వీటన్నిటి విషయాలు, మన ఆహాలు, మన కోపాలు, మన రోషాలు, మన పౌరుషాలు, వీటన్నిటి విషయంలో మనం చంపబడి సహనము, ఓర్పు, నెమ్మది, తగ్గింపు, ప్రేమ, క్షమాపణ, ఈ ఆధ్యాత్మిక విషయాల్లో మనం బ్రతికించబడి క్రీస్తునందు ప్రేమించబడ్డారా. 19వ వచనంలో చెప్తున్నారు, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినంలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకును ఆయన ఆత్మరూపముగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది, నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ పేతురు నోవాహు దినాల్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా. ఓడ సిద్ధపరచడానికి పట్టిన సమయం ఎంతో తెలుసా? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు నోవాహు ఒక పక్క ఓడను తయారు చేస్తుంటే, మరొక పక్క క్రీస్తు తన ఆత్మ ద్వారా, నోవాహు ద్వారా ఆయన వారితో, అనీతిమంతులైనటువంటి ప్రజలతో మాట్లాడుతూనే వచ్చాడు. ఓపికతో, ఓర్పుతో, ఎన్నిసార్లు? 100 సంవత్సరములు. నోవాహు ఏం ప్రకటించాడు? నీతిని గురించి ప్రకటించాడు. ఒకే అంశం, 100 సంవత్సరాలు, ఒకే ప్రసంగం. మాట్లాడి ఎవరు? వాళ్ళు ప్రతిరోజు వచ్చి వీళ్ళని ఈయన హేళన చేస్తున్నారు, అపనిందలు చేస్తున్నారు. నోవాహు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చెప్పావు నువ్వు, ఏదో ప్రళయం అంట వసద్దంట ఏది, ఇప్పుడు నువ్వు చెప్పి 15 సంవత్సరాలైపోయింది, 20 సంవత్సరాలైపోయింది, నీకేమైనా పిచ్చి పట్టిందా? అనవసరంగా నువ్వు ఇప్పటికీ నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటానే ఉన్నావు. నువ్వు చేసుకోవడం కాకుండా నీ బిడ్డలను కూడా కూర్చోబెట్టి, నీ భార్యను కూర్చోబెట్టి గొడిచాకే చేపిస్తున్నావు. ఇంక నీకు ఇదేనా నీ బ్రతుకు? ఇంక ఇదేనా నీకు పనికి? నీకు వేరే పనే లేదా? ఆ ఓడ కట్టుకుంటూ కూర్చోవడమేనా? క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇలా అనేక మంది నిందలు వేస్తున్నా, కానీ ఆ నిందలు వేస్తున్న వారందరికీ కూడా ప్రసంగం చేశాడు. ఆ నిందలు వేస్తున్న వాళ్ళందరికీ కూడా క్రీస్తునందు ప్రేమించారు. ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అయిన క్రీస్తు ఆత్మరూపముగా వెళ్లి వారికి నోవాహుని ఒక సాధనముగా ఉపయోగించుకొని ఆయన ప్రకటించాడు. సార్, నేను ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాను తెలుసా, మా ఆయనకి, మా అత్తకి ఎన్నిసార్లు చెప్పానో, అయినా ప్రయోజనం లేదు సార్, వేస్ట్ సార్, ఇక టైం వేస్ట్ అనవసరంగా, వాళ్ళకి చెప్పడం కంటే వదిలేయడం మేలు. క్రీస్తునందు ప్రేమించారా, 100 సంవత్సరాలు చెప్పాడంటే యేసయ్య, 100 సంవత్సరాల్లో రోజుకొక ప్రసంగం వేసుకున్నా గాని, ఎన్ని ప్రసంగాలు చేశాడు చూడండి. అన్ని ప్రసంగాలు చేస్తే ఫలితం ఏంట తెలుసా? 8 మందేనంట. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, విలియం కేరీ గారు 6 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఒక్క ఆత్మను ప్రభు కొరకు సంపాదించాడట. సో ఎంతో మంది స్త్రీలు ఆ రీతిగా తమ భర్తల కొరకు, తమ కుటుంబ సభ్యుల కొరకు 15, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు. అమ్మా, మీరు నిరుత్సాహపడద్దు, ప్రభు ఆత్మ ద్వారా నోవాహును ఉపయోగించుకొని 100 సంవత్సరాలు ప్రకటిస్తే 8 మంది మాత్రమే వచ్చారు. సో నువ్వు బహుశా 30 సంవత్సరాలుగా మీ ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, దిగులు పడద్దు. యేసయ్యను గురు యేసయ్యను చూడు, ఆయన 100 సంవత్సరాలు చేశాడు. సో దాంతో పోల్చుకుంటే నీది చాలా తక్కువే. సో కాబట్టి ఓపిక పట్టు, నీ ప్రార్థన అలాగే కొనసాగించు, నిరుత్సాహపడద్దు, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ప్రభు ప్రార్థన జవాబు వచ్చిందా? వచ్చింది. ఎంతమంది? 8 మంది. మరి మిగిలిన సంగతి వాళ్ళు వినలేదు, లోబడలేదు, వాళ్ళు అపనిందిగా తీసుకున్నారు, వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. కానీ నోవహు మాత్రం అందరికీ సమానముగానే ప్రకటించాడు. క్రీస్తు మాత్రం అందరికీ సమానముగానే ప్రకటించాడు. వాళ్ళందరికీ అనవసరం ఎందుకు ప్రకటించడం? టైం వేస్ట్. ఎలాగో రేపు నిలబడేది 8 మందే కదా, సో 8 మందికే చెప్దాం చాలే అని అనుకోలా. అందరికీ చెప్పాడు. ఎవరు విన్నారో వాళ్ళు రక్షించబడ్డారు. సో దాని ద్వారా, దానికి సాదృశ్యమైన బాప్తీసమం ఇప్పుడు మిమ్మను రక్షించుతున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుడి కురిపార్శ్వమున ఉన్నాడు. ఆ రోజు వారు సాదృశ్యముగా నీటి బాప్తీసం తీసుకున్నారు. ఈరోజు అదే సాదృశ్యముగా నీవు నేను కూడా రక్షించబడుతూ ఉన్నాము, శరీర మాలిన్యము నుంచి విడిపించబడుతూ ఉన్నాము. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాల్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ, శరీర విషయంలో మనం శ్రమ పడ్డము సహజమే, అది తప్పదు అని జ్ఞాపకం చేసుకోండి. కానీ శరీర విషయంలో ఒకవేళ మనం శ్రమ పడినను మనం ఎలా ఉండాలో పేరు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు ఆదిమ సంఘానికే కాదు, ఈ ఆధునిక సంఘానికి కూడా వర్తిస్తాయి. కాబట్టి మీరు ఒకవేళ అలాంటి శ్రమలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు కొరకు మీరు ఎలా నిలబడతారో మీరే తీర్మానం చేసుకోండి. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్ష వారికి అప్పగిస్తున్నాను.